ఆ చిదంబరం నుంచి. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే చిదంబరం నుంచి పరమాత్మ సృష్టి చేశాడని ప్రారంభంలో చెప్పాడు. చిదంబరంలో అంటే ఇక్కడ మనకి తమిళనాడు దగ్గర ఉండేటప్పుడు చిదంబర క్షేత్రంలో కూర్చుని సృష్టి చేశాడని చెప్పడం కాదు. ఇక్కడ ఈ సర్వ జగత్తు ఏర్పడక ముందు ఉండేది చిదంబరమే, ఆ చిదంబరం నుంచే ఇదంతా నిర్మాణమైంది. ఆ చిదంబరాన్ని గ్రహించగలిగిన చిదంబర క్షేత్రం మనకి తెల్లవనంలో ఉన్నది. ఇప్పుడు లింక్ పెట్టుకోండి అక్కడి నుంచి ఇక్కడికి రండి. ఆ చిదంబరమే నీ హృదయంలో ఉన్నది, ఇక్కడికి కూడా రావాల్సింది. కనుక జగత్తంతటికి ఆధారమైన చిదంబరము, క్షేత్రములో ఉన్న చిదంబరము, నీ హృదయ కుహరంలో దహరాకాశ రూపమైన చిదంబరం, మూడింటి సమన్వయం చెప్పడం కోసం ఇంత విశేషం ఇక్కడ వచ్చినది. మొత్తానికి మనువు ఏర్పడ్డాడు కదా వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు పరంపరలో క్రమంగా అనేక మంది మహాత్ములు ఉద్భవించారు. వారి పరంపరగా ఉద్భవించి ఈ జగత్తులో ధర్మాన్ని నిలబెడుతూ పాలన చేస్తూ ఉన్నారు ఈ మనువులు. ఈ మనువుల పరంపరకు చెందినటువంటి వాడు లేఖేంద్రుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. కథకొచ్చారు లేఖేంద్రుడు. ఈ లేఖేంద్రుడు కూడా కీర్తిమంతుడు, మనువులిచ్చినటువంటి ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాడు. ఇతడు ఐదవ మనువు నుంచి ఐదవ తరం వాడు అనే మాట చెప్తున్నారు. తేషాంచ పంచమ శ్రీమాన్ రాజా లేఖేంద్ర సంజ్ఞక. మనువు నుంచి ఐదవ వాడు ఇతను. జనరేషన్స్ లో ఫిఫ్త్ జనరేషన్ అంటే జనరేషన్స్ అనగానే మళ్ళీ ఇప్పటి ఆయువులతో చూడొద్దండి. ఇప్పటి జనరేషన్స్ 27 మూడు నాలుగు జనరేషన్స్ అయిపో వచ్చాము మనం చెప్పలేం. కానీ ఇది చెప్తున్న జనరేషన్స్ గురించి ఆలోచించాలంటే ఆనాటి యుగాల నాటి ఆది యుగాల నాడు వాళ్ళ పాలనలే కొన్ని వేల సంవత్సరాలు ఉండేవి లెక్కల ప్రకారం చూస్తే పురాణాల్లో. కనుకనే అలా మనం లెక్క వేసుకు చూస్తే ఈ ఐదవ తరం వచ్చేటప్పటికి ఎంత అయిందో మనకు తెలియదు. అలాంటి ఆ లేఖేంద్రునికి ఇరువురు భార్యలు ఉన్నారు. ఆ ఇరువురు భార్యల్లో మొదటి భార్యకి ఒక పుత్రుడు ఉదయించాడు, రెండవ భార్యకి ఇద్దరు పుత్రులు ఉదయించారు. ఆ మొదటి భార్యకి చిత్రమైనటువంటి పుత్రుడు ఉదయించాట. ఎందుకంటే వాడు రూపంలో సింహలక్షణాలు ఎక్కువ ఉన్నాయి, ముఖంలో సింహలక్షణం, హస్తాదులు ఎందు సింహలక్షణం. ఇది చూస్తే కొంచెం ఎబ్బెట్టుగా, ఎందుకంటే సృష్టికి విరుద్ధంగా కనిపిస్తున్నది. అలాగ ప్రథమ పుత్రుడు చూస్తే సింహరూపంతో ఉన్నాడు, కానీ బుద్ధి, తెలివితేటలు, మాటలు, ప్రక్రియ అంతా కూడాను మామూలు మానవ సహజంగానే ఉన్నాయి. కానీ రూపలక్షణంలో మాత్రం సింహం. కానీ సింహం సింహంగా పుడితే అందంగా ఉంటుంది, కానీ మానవుడికి సింహంగా పుడితే మాత్రం వికారంగానే ఉంటుంది. ఆ వికారాన్ని సహించారట, ఎందుకంటే ప్రథమ పుత్రుడైన మమకారం ఎంతైనా, కానీ అతడి విద్యాభ్యాసం కానీ సంస్కారము కానీ ఇత్యాదులన్నీ కూడాను ప్రతాపము కానీ ఇవన్నీ బాగున్నాయి. కనుక అతడు ప్రమాదమేం లేదు, కానీ రూపవికారం మాత్రం తప్పలేదు. ఇవి పురాకృత ప్రారంధాలు బట్టి వస్తూ ఉంటాయి. ఇక రెండవ భార్యకు పుట్టినటువంటి ఇద్దరు కూడాను అన్ని విధాల సులక్షణములు కలవారు. రూపలక్షణములు, గుణలక్షణములు కూడా గొప్పవి. వారిద్దరి పేరు సుమతి, వేదవర్మ ఇద్దరి పేర్లు. ఇలా మొత్తం ముగ్గురు పుత్రులు. అయితే క్రమంగా ముగ్గురు కూడా పెద్దవారయ్యారు, చదువుకున్నారు, యౌవరాజ్య పట్టాభిషేకానికి అర్హత కూడా సంపాదించుకున్నారు. సంప్రదాయబద్ధంగా ఈ లేఖేంద్రుడు ఏమనుకున్నాడంటే పెద్దబ్బాయి గారికి రాజ్యం ఇచ్చి వానప్రస్థానానికి వెళ్ళిపోదాం అనుకునేవారు. మీరు ఈ పురాణాల్లో ఈ కాన్సెప్ట్ వింటూ ఉంటారు, ఇప్పుడు ఎన్ని మార్లు చదివారో ఎన్ని మార్లు విన్నారు, కానీ ఇందులో ఉన్న ఔచిత్యాన్ని ఆలోచించండి. వాడు పాలన చేస్తున్నప్పుడే నాకు ఒక దశకు వచ్చిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టి వానప్రస్థానికి వెళతాను అంటే వాళ్ళు అప్పటి నుంచే ఎంత డిటాచబుల్ అటాచ్మెంట్తో ఉండాలో ఆలోచించుకోండి. ఆనాడు రాజుల దృష్టి కూడా ఏ విధంగా ఉండేది అంటే ఈ లోక వ్యవహారాలకు కూడా ఎప్పటికో ఒకప్పుడు ఆపు చేసి ఆత్మ వ్యవహారం కోసం ప్రయత్నించాలి అని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే లంపటాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నది రాజ్య పదవిలో, ఇంక ఎక్కడా లేదు. మిగిలినవన్నీ కూడా మన చేతుల్లో ఉన్నవే, రాజ్య పదవులు ఉంటాయి. కనుక వాడికి ధర్మం చేశారు రాజుకి. ఆ రాజు కొంత స్థితి వచ్చిన తర్వాత తన బాధ్యతలన్నీ అప్పగించి వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఆత్మార్థమై అంతర్ముఖ యాత్ర కోసం సాధన చేసుకుంటాడు. అంటే అంతకుముందంతా మానేసి అప్పుడు మొదలెట్టాడని కాదు, మన వాళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుందామండి సంధ్యావందనం చేయడం అంటారు. ఇప్పటి నుండి చేస్తేనే అప్పుడు మొదట్లో 100 చేసేవాడివి, అప్పుడప్పుడు 1000 చేసేవాడివి, రిటైర్మెంట్ అయిన తర్వాత రోజుకు 10,000 చేయాలి. అది చెప్పడం కానీ మొదలంతా వదిలేసి అప్పుడే మొదలెట్టడం కాదు. ఇది తెలుసుకోవాలి. అప్పుడు మొదలెడితే ఏమీ రాదు, ప్రయోజనం లేదు. ఎందుకంటే యవ్వనమంతా పాడు చేసుకున్నవాడు వార్ధక్యంలో బాగుపడడానికి అవకాశం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి, అది తెలుసుకోవాల్సిన ముఖ్య అంశం. కనుక ఇప్పుడు వీళ్ళు అన్ని బాగా జీవితంలో అన్నిటితో పాటు ఇది చేశారు, ఇప్పుడు అదే చేస్తారు. ఎందుకంటే జీవితం ఎప్పటికో అప్పటికి నేనేమిటి, ఎక్కడికి వెళ్ళాలనే దానికే వెళుతుంది. చిట్ట చివరి వరకు ఇదే అయితే మళ్ళీ ఇక్కడే తిరగడం 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 అంతే కదండి. ఎంత దాచాను, ఎంత చూశాను, పిల్లలకి ఎంత ఇచ్చాను అని చచ్చే వరకు లెక్క తీసుకుంటే తర్వాత జన్మలో ఆ ఇంట్లోనే ఎలకై పుట్టి ఏ గాది కిందో తిరగొచ్చు. ఎందుకంటే వదిలికలే ఇప్పుడు మమకారం. నేను చెప్తున్నాను ఏమనుకోవద్దు, కర్మ విపాక గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి, ఎట్టాంటి వాడు ఎట్టాంటి పొందుతాడు అని. మొత్తానికి ఇవి జీవుడి యొక్క గతులండి. కనుక నేనేమిటి అని స్టడీ చేసుకోవడానికి కంప్లీట్ డెడికేషన్ అవసరం, అదే పని అవసరం. దానికంటూ వానప్రస్థానికి వెళ్ళాలి. అది ఎప్పుడు కళ్ళు కళ్ళు పడ్డాక కాదు, పిల్లలు అందుబాటులోకి వచ్చాయి కాదు బాధ్యతలు. అందుకు పిలిచి పెద్దవాడితో అన్నట్ట, నాయన నిన్ను ముందు యువరాజుగా పట్టాభిషేకం చేస్తా, ఎందుకంటే వీళ్ళు అన్ని సత్తువులు ఉండగానే ముందు యువరాజు చేస్తారు. యువరాజు చేస్తున్నప్పుడు వీడి దగ్గరుండి మొత్తం అన్ని పరిశీలిస్తూ పరిశీలిస్తూ ఉండగా ఒక దశ వచ్చేటప్పటికి వీడినే మహారాజుగా చేసి వాళ్ళ వానప్రస్థానికి వెళ్తాడు. ఇది పద్ధతి. యువరాజు చేయడం వల్ల వాడు దానిలో ట్రైన్ అవుతాడు. రాజ్యం భోగం కాదు కదా, బాధ్యత, అది నిర్వహణ, అవన్నీ చేయగలగాలి. ధర్మాన్ని నిలబెట్టడం రాజు యొక్క బాధ్యత. ఆ కారణం చేత సింహవర్మన్ దగ్గరికి పిలిచేట. సింహవర్మ తండ్రి పిలవగానే వినయంతో నమస్కరించి, నాన్న ఏమిటి అంటే, నిన్ను యువరాజుగా చేయబోతున్నానయ్యా, సుముహూర్తం ఇలా నిర్ణయించారు, నువ్వు సంసిద్ధుడివే, దీక్ష స్వీకరించు అంటే నమస్కారం చేసి, నీకు నాపై ఉన్నటువంటి వాత్సల్యం గొప్పది, నువ్వు మన యొక్క మనువంశ సంప్రదాయ ప్రకారంగా నువ్వు జ్యేష్ఠ పుత్రుడికి పట్టాభిషేకం చేయాలని ఉద్దేశంతో నువ్వు చేసావు గాని నేను తగను అన్నాడు. చూడండి సింహవర్మ యొక్క మనస్థితి ఎంత గొప్పదో. యవీయసే గుణవతే తాత శుశ్రూషవే తవ అభిరూపాయ పుత్రాయ దేహి రాజ్యశ్రియం త్విమాం. నేను తపస్సు చేసుకోవడానికే తప్ప రాజ్యానికి తగనివాడను అన్నాడు. ఇక్కడ ఈ శరీరం ఉన్నదే వికారమైన ఈ శరీరం, వికృతమైన ఈ శరీరంతో ఉన్న నేను రాజ్యపాలనకు తగన సుమా. ఎందుకంటే మనకి రామాయణంలో కూడా ఇది కనబడుతుంది, రోగి అయినటువంటి వాడు రాజ్యత్వానికి మంత్రిత్వానికి పనికిరాడు అని చెప్పారు. మనకి ఎన్ని ఎంత కీళ్ళి నొప్పులు వచ్చే స్టేజ్ వస్తే అంత గొప్పగా మంత్రి పదవికి అర్హులవుతారు ఈ రోజుల్లో. ఏం చేస్తాం, శరీరంలో పటుత్వం లేనటువంటి వాడు పదవికి అర్హుడు కాడు అని చెప్పారు. అంటే కేవలం ఆభిజాత్యం ఒక్కటి అర్హత కాదు, ఒక ఉత్తమ వంశంలో పుట్టడం అనేది ఒక అర్హత మాత్రమే, దానితో పాటు ఉండవలసిన అర్హతలు ఉన్నాయి. అందులో వికృత రూపం ఉండరాదు, రోగరాహిత్యంగా ఉండాలి, పాపరహితులై ఉండాలి. అంటే వాడు చరిత్ర క్లియర్గా ఉండాలట, నేర చరిత్ర ఉండకూడదుట. ఇప్పుడు అది ఉంటే గాని పదవిలోకి రారు. ఆ రోజుల్లో మనం అనుకునే అచ్చమైనటువంటి రాజ్య పాలనా వ్యవస్థ అంతా అప్పుడు ఉండేదండి. అందులో ఏ ముక్క కూడా స్టడీ చేయకుండా మన డెమోక్రసీ వచ్చిన తర్వాత తయారు చేసుకున్నటువంటి పద్ధతులు అన్నీ కూడాను అటు డెమోక్రసీ కాదు, అటు పాలనా రాజ్య వ్యవస్థ పోయి ఏదో కృత్రిమమైన పేరు పెట్టలేని వ్యవస్థ కూడా తయారైంది. ఏదో పేరుండాలని ప్రజాస్వామ్యం అన్నాం కానీ ఈ ప్రజాస్వామ్యం నేతి బీరకాయలు నెయ్యంత మనకు తెలిసిందే, ఇది ఒప్పుకోవలసిందే. ఏమిటంటే పురాణం చెప్తూ లౌకికం చెప్తారు అంటే లోకంతో అన్వయించుకోకపోతే పురాణం ప్రయోజనమే ఉంది చెప్పండి. ఇక్కడ అంతే కదా, మన బతుకులు తీర్చిదిద్దుకోవడానికి ప్రతిక్షణం అవసరం. ఇందులో ఉన్న ఔచిత్యాలు పరిశీలించాలి. ఒక కథను ఎలా తీర్చిదిద్దుతున్నాడో ఇక్కడ చూడండి. మొత్తానికి మహానుభావుడు ఏమన్నాడు, అన్ని విధాల యోగ్యులైన అన్నదమ్ములు నాకున్నారిద్దరు, వీళ్ళు సర్వ విధముల యోగ్యులు, ఉత్తములు, పైగా నిష్కపటమైనటువంటి వాళ్ళు, జ్ఞానులు, పరాక్రమవంతులు, విద్యావంతులు, రాజనీతి చతురులు. వీళ్ళకి అప్పగించు, నేనా తపస్సు చేసుకోవాలి, నా మనస్తత్వం అంతా ఎందుకో తపస్సు చేయాలని తపన పడుతోంది. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. నాకు తపోవనం అహం ప్రాప్య తపశ్చరితముత్సాహే, తపోవనాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలన్నది. అందుకే శాస్త్ర ప్రకారంగా ఈదృశస్య విరూపస్య నాధికారో అవనే భువః, భూమిని పాలించే అర్హత నాలాంటి వాడికి, వికార శరీరం ఉన్న వాడికి లేదు అని రాజనీతిలోనే ఉంది కదా అని శాస్త్ర ప్రమాణం చూపించాడు. అందుకు రాజ్యరక్ష విచక్షణులైనటువంటి సోదరులకి నువ్వు పట్టం కట్టు అని చెప్పగానే ఆశ్చర్యపోయి ఈయన అంటున్నట్ట, నాయన నాకు ముసలితనం వచ్చింది, అన్నదమ్ములిద్దరూ వాళ్ళు బాలురింకా, ఇప్పుడు నువ్వు తపస్సు కలిపోతాను అంటే ఏమవుతుందయ్యా, నేనా అన్ని విధాల పెద్దవాడిని అయిపోయిన బలహీనని అవుతున్నాను. ముసలిరాజు ఎప్పుడున్నాడో శత్రువులు ఇటువైపు చూస్తూ ఉంటారు, వీళ్ళు బాలురు, నీతో పోలిస్తే ఇంకా వీళ్ళు బాలురే, అప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే రాజ్యం అరాచకమైపోతుంది. ఎలా అరాచకం అంటే మృగాల మధ్య పడ్డ మాంసపు ముక్కలాగిపోతుంది సుమా రాజ్యం అన్నాడు. ఎంత చక్కని మాట, మనం ఈ రోజుల్లో కుక్కలు చెప్పిన విస్తరే అంతా అలాగే, ఆ విస్తర్లాగే తయారైంది అని కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏ ముక్క ఎక్కడో తెలియకుండా బాధపడుతూ ఉన్నాం. మొత్తానికి గృహ్యం రాజ్యమస్మాకం ఆమిషం గ్రాహిభిప్పరైహి అనే మాట చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ప్రతిదీ ఆ మాంసపుక్కను ఎలా ఛేదించుకోవడం అవుతుందో అదేవిధంగా సరైన రాజు లేకపోతే రాజ్య పరిస్థితి ఎలా అవుతుంది, ప్రజలకి భద్రత లోపిస్తుంది. అందుకే నువ్విప్పుడు పాలన చెయ్యవయ్యా, నువ్వు అర్హుడివి. శరీరం వికారమున్నా నీ శరీరానికి పటుత్వం ఉన్నది, బుద్ధికి జ్ఞానం ఉంది కదా అంటే అప్పుడు చెప్తున్నాడు, నాన్న భూమండలాన్ని మొయ్యడం వల్ల కలిగే ఆనందం నేను అనుభవించలేను, నాకు తత్వం లేదు, నన్నేం చేయమంటావు, రాజునయ్యాను పాలిస్తున్నాను అనే ఆనందాన్ని నేను అనుభవించలేదు. మరి నాకు ఆనందం ఏది ఇస్తుందో తెలుసా, తప ఏవ మమానందం, తపస్సు నాకు ఆనందం కలిగిస్తుంది. నా యొక్క మైండ్ సెటప్ ఆ విధమైనది, నా యొక్క బుద్ధి ఆ విధంగా నిర్ణయించుకుంది, తపస్సులోనే నాకు ఆనందం ఉన్నది. కాబట్టి దయచేసి నాకు దానికి అర్హత, నీకింకా శక్తి ఉన్నది, అన్నదమ్ములకు కూడా అర్హులే, రాజ్యాన్ని ఒక్క క్షణం కూడా నేను పాలించలేను, దానికి తగ్గ విధంగా లేదు నా బుద్ధి. తపస్తప్తుం సదా శక్తః నైవ రాజ్యమహం క్షణం, తస్మాత్ ప్రీతమనా దేహి తదనుజ్ఞామి హాజ్యమే. కాబట్టి నాకు తపస్సుకు అనుజ్ఞ ఇవ్వు అన్నాడు. అంతేగాని నీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకో, నేను తపస్సుకు పోతాను అనలేదు. ఎందుకంటే తండ్రి అనుజ్ఞ లేని వెళ్లరాదు, అదొకటి మళ్ళీ నియమం. అందుకు అనుజ్ఞ ఇవ్వయ్యా అంటే కొంతసేపు ఆలోచించి మంత్రుడితో సంప్రదించి నీ ఇష్టం వెళ్ళిన ఆయన అని పంపించాడు. ఇప్పుడు ఈయన బయలుదేరాడండి. ముందు తండ్రి దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు, గురువుల దగ్గర ఆశీస్సులు తీసుకుని శంభుస్మరణ తత్పర, ఆయనకు బాల్యం నుండి వచ్చినటువంటి సుగుణం శివస్మరణ, శివస్మరణ తత్పరుడై ఆ శివుని తపస్సుతో ఆరాధించాలని బయలుదేరి యాత్ర చేస్తున్నట్ట. ఈయన ప్రధానంగా ఎక్కడి నుంచి బయలుదేరాడంటే గౌడ దేశం నుంచి బయలుదేరాడు అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. గౌడ దేశము అంటే ఆనాడు ఈ లేఖేంద్రుడు యొక్క ప్రాంతము గౌడ దేశం. ఇది మనకి ఉత్కళ వంగదేశ సమీప దేశం, అంటే ఒరిస్సా బెంగాల్ అని ఎప్పుడైతే వ్యవహరిస్తున్నామో తత్ సమీప ప్రాంతం. వీటన్నిటినీ గౌడంగా వ్యవహరించేవారు. మొట్టమొదటిగా ఆయన అక్కడ గంగాసాగరంలో స్నానం చేసేట, అంటే గంగ సముద్రంలో కలిసే చోటు. ఇది మనకు అటువైపు ఉన్నది. జాహ్నవీ తోయ సంయుక్తే కుతస్నానోథ సాగరే సవిధీతస్య తీరస్య వంగదేశమవాప్య సహా. అక్కడ స్నానం చేసి వంగదేశానికి చేరుకున్నాడు. అన్యే ద్యుహు ప్రావిశద్ రాజ్యం తస్మాత్ యావక నామకం, తర్వాత యావకము అనబడేటువంటి రాజ్యానికి చేరుకున్నాడు. అంటే ఆ పేర్లు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారతదేశంలో కనిపిస్తాయి. ఇక్కడ మీరు గ్రహించవలసిన ప్రధానాంశం ఏమిటి అంటే పురాణాదులు యందు చెప్పబడుతున్న చరిత్రలన్నీ కూడా ఇప్పటికీ అఖండ భారతంలో ఆసేతు సీతాచలంలో కనబడుతూ ఉన్నాయి. దీన్ని బట్టి వీటిని ఆధారం చేసుకుని పురాణాలు రాశారా లేదా పురాణాల యందు వీటి పేరుందా అనే చర్చ అక్కడ పెడితే భారతదేశాన్నంతటినీ సమగ్రంగా దర్శించగలిగేటటువంటి ఒక పురాణ మూలాలు మనకున్నాయని తెలుసుకోవాలి. ఇక్కడ ఆ కోణంలో మీరు ఆలోచించండి, పురాణ మూలాలు. భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక పురాణ కథ అక్కడ ముడిపడి ఉన్నది. అందుకే ఆ పురాణాలన్నీ మన హైందవుల భారతీయుల సనాతన ధర్మ గ్రంథములుగా చెప్పబడుతున్నాయి. కనుక భారతదేశం అంతా హైందవ సనాతన ధర్మంతో పండిపోయింది, నిండిపోయింది. తీసుకో ఈ కోణంతో ఈ తరం పరిశీలించగలిగితే హైందవ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉన్నది అనేటువంటిది ఈ తరం మళ్లీ మళ్లీ తెలుసుకోవాలి. ఎందుకంటే పాశ్చాత్యులు నేర్పిన చదువులు, పాశ్చాత్యులు ఇస్తున్న రుచుల వైపు ఆసక్తి తిరుగుతూ తూర్పును కూర్చుని పడమర వైపు చూస్తూ ఉన్నటువంటి తరం తయారైంది. ఈ తరం తయారవడానికి 1000 ఏళ్ల బానిసత్వం కారణమైంది. మనకు పాశ్చాత్యాన్ని ఆరాధించడం చాలా చాలా ఇష్టం, విదేశత్వాన్ని నెత్తిమీద పెట్టుకోవడం ఇప్పటికీ ఇష్టం. ఏం చేస్తాం, విదేశం పాలిస్తున్నా పాలించనేని స్థితికి మనం వెళ్ళాం. ఆఖరికి నిన్న కాక మొన్న భారతదేశం మొక్కలైతే ప్రమాదం ఏముందండి, ఒకప్పుడు మాత్రం కలిసి ఉండేదా, ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఉండేవి కదా అన్నటువంటి భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకో దేశంలో ఉంటే ఇప్పటికీ ఆ దేశంలో వాళ్ళు వెంటనే శిక్షించేవారు. ఈ దేశంలోనే దేశద్రోహులు కూడా పదవుల్లో హాయిగా ఉండగలరు, అది ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యంలో ఒకటి. ఇక్కడ అదృష్టితో చూడండి ఏం చూపిస్తున్నాడు. అక్కడ ఆనాటి పురాణంలో వంగదేశంతో ప్రారంభించాడు, ఇక్కడి నుంచి వస్తున్నాడు. ఆ వంగదేశంలో ఎవరిని సేవించాడు, గంగానదిలో స్నానం చేసి అక్కడ పరమేశ్వర ఆరాధన చేసుకుని యావక రాజ్యాన్ని చేరుకుని ఇప్పుడు కొన్ని పేర్లు యథాతథంగా ఉన్నాయి, కొన్ని కొన్ని పరిణామాలు చెందే. వంగే బెంగాల్ అయింది. తర్వాత తదతీత్య పునఃసోయం ఓఢ్రదేశం సువిస్తృతం, ఓఢ్రదేశానికి చేరుకున్నాడు. విస్తారమైన ఓఢ్రదేశం, ఓఢ్రదేశం అంటే ఒరిస్సా ఉత్కళ దేశం. అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి జగన్నాథ భీమనాథుల్ని దర్శించేట, అంటే భీమనాథేశ్వరుడు అనే పేరుతో శివుడు అక్కడున్నాడని తెలుస్తున్నది. ప్రవిశ్యతన్ నమస్కృత్య భీమనాథం తదంతరే స్థానాన్యపి తదన్యాని తత్రనత్వా మహాయశాహ. అక్కడున్న ఇతర క్షేత్రములు కూడా సంచరిస్తూ, ఇదంతా తపస్సులో భాగం, దేశాటన చేయడం, క్షేత్రములు సంచరించడం కూడా తపస్సులో భాగమే. విపులం సంపదా పూర్ణం ఆంధ్రరాజ్యం వివేశ, ఆంధ్రరాజ్యానికి వచ్చేట. ఆంధ్రాలో ఎక్కడికి వచ్చాడని అడగద్దు, ఈ రోజుల్లో చెప్పుకుంటే ఏమంటారో ఏమిటో. పురాణంలో ఉన్నది నేను చెప్పక తప్పదు కనుక చెప్తున్నాను. ఏది ఆంధ్రవో ఏది ఇంకెక్కడో నాకు తెలియదు, ఇందులో ఉన్నది చెప్తున్నా. శ్రీ పర్వతం తతోనత్వా తత్ర భూధరనాయకం. ఆంధ్రదేశానికి వచ్చాక ఆ మహానుభావుడు శ్రీ పర్వతం తతోనత్వా శ్రీశైలానికి చేరుకున్నాడు. శ్రీగిరికి చేరుకుని ఆ పర్వతానికి నమస్కారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి తీర్థములన్నింటిలో స్నానం చేస్తూ అతంద్రిత పరమ జాగరూకుడై అక్కడ ఉన్నటువంటి తతశ్చ సర్వలోకేశం పార్వతీపతిం, పార్వతీపతిని ఆరాధించాడు శ్రీశైల శిఖరంపై. అటు నుంచి వివిధ క్షేత్రములు వెంకటాచల అహోబల ఇత్యాదులు దర్శిస్తూ కాళహస్తి గిరిన్నత్వా నిర్గచ్చంత శనైశ్శనై కాళహస్తికి చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతము కూడా ఉన్నది, ఆ పర్వతానికి ప్రదక్షిణ చేసి అటుపై అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వరుని జ్ఞానప్రసూనాంబని దర్శనం చేసుకుని అక్కడ కూర్చున్నట్ట. అది అప్పట్లోనే అరణ్య ప్రాంతముగా ఉండేది. అలాంటి ఆ చోట ఉండగా అక్కడ ఒక బోయివాడు కనబడ్డాడు. ఆయనకి ఆయన కూడా ఒక విల్లొమ్మలు చేతులు పట్టుకుని గోచరించాడు. ఆయన దగ్గరికి పిలిచాడు, నాయనా నువ్వు అరణ్యాల్లో సంచరించేవాడివి, నేను ఇప్పటివరకు నగరాలు పల్లెలు ఆ ప్రాంతాలకు దగ్గర ఉన్న తీర్థాలు తిరుగుతున్నా, దుర్గమ అరణ్యాలకు వెళ్లాలని కోరిక పుట్టింది. ఎందుకంటే మనం ప్రవేశించలేని అరణ్యాల్లో కూడా ఎన్నో తీర్థాలు ఉన్నాయి ఇప్పటికీ, ఇది గుర్తుపెట్టి, ఇప్పటికీ ఉన్నాయి. దివ్యమైనటువంటి శ్రీశైలంలో కూడా మనం వెళ్ళలేని చోట్లు చాలా ఉన్నాయి, వెళదామని ప్రయత్నించద్దు. మనం వెళ్ళడం మొదలై టూరిస్ట్ సెంటర్లు పెడితే అక్కడ తపస్సు చేసుకుని ఋషులు కూస్తాడా, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎక్కడికొకడికి వెళ్ళిపోతారు. వాళ్ళని ఉండాలి, వాళ్ళకి క్షేమంగా ఉండాలంటే మనం వెళ్ళనీయకుండా ఉండాలి ఇక్కడ. అలాంటి దుర్గమారణ్యాల్లో ఇప్పటికీ ఎన్నెన్నో తీర్థములు క్షేత్రములు ఉన్నాయి, అవి యోగం ఉన్నవాళ్ళు పొందగలరు. ఈ మహానుభావుడికి ఆ దుర్గమారణ్యంలో ఉన్న తీర్థాలు చూడాలని కుతూహలం కలిగింది. కుతూహలం కలిగి అరణ్యాల్లో తిరగగలిగేటువంటి నైపుణ్యము అదే పని ఉన్నవాళ్ళు ఈ బోయివాళ్ళు. అందుకు అతన్ని పిలిచి అడిగాడు, నాయనా ఈ అరణ్యంలో ఈ పర్వత సమీపంలో ఏవే ఉన్నాయో నాకు చెప్తావా, వీటి గురించి నేను వినాలనుకుంటున్నాను అని అనగానే అప్పుడు కూర్చుని తాను చూసినవి అరణ్యంలో తిరుగుతుండగా కనబడిన అద్భుతాలు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈయన ఆధ్యాత్మిక దృష్టితో అడిగాడు గనక ఈ ఆధ్యాత్మ దృష్టితో ఏ ఏ అద్భుతాలు చూశాను అనే దాన్ని వివరిస్తున్నాడండి కిరాతుడు. అహమస్మిన్ మహాభాగా విపినే సత్వసంకులే స్వభిస్సహ మృగాన్వేషి సంచరామ్యమునా పథ. నేను వేటకుక్కలతో సహా భయంకరమైన మృగాలతో కూడినటువంటి దుర్గమారణ్యాల్లో సంచరిస్తుంటాను. ఈ సంచరిస్తుంటే నాకు కొన్ని కొన్ని అద్భుతాలు చాలా కనబడ్డాయని ఎన్నెన్నో వివరించాడు. ఇక్కడ అద్భుతమైన ఒక చెరువు ఉండాలి, కొంత దూరం వెళితే ఆ చెరువులో నీరు తాగితే ముసలితనం కూడా పోతుంది సుమా. తత్పయ పీతమాత్రేణ జహాత్యేవ జరా నృప. ఇప్పటికీ ఇలాంటి దివ్య తీర్థములు ఉంటాయండి ఎక్కడెక్కడ అని నన్ను అడగద్దు, ఉంటాయి అందులో సందేహం లేదు. వ్యాధుల్ని పోగొట్టేవి, దివ్యమైన మహిమలు కలిగేవి ఇత్యాదులు చాలా చాలా ఉన్నాయి. అన్యాని స్వాదితోయాని క్లాంతిఛేదకరాని చ అలసటని పోగొట్టేవి, రోగ సంహరణం చేయగలిగేవి, దివ్య సిద్ధులు ఇచ్చేటువంటి తీర్థములు చాలా ఉన్నాయి. తీర్థములకు శక్తులు ఇన్ని రకాలండి, తీర్థముంటే ఒక నీరు కాదు, వాటిలో ఉన్న మహిమలు చాలా చాలా. కొన్ని స్థూలమైన ప్రభావాలను చూపిస్తే, కొన్ని సూక్ష్మ ప్రభావాలను చూపిస్తే, ఇప్పటికీ భారతదేశంలో కొన్ని జలపాతాల జలములు కేవలం ఒక పాత్ర తీసుకుని తాగితే ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా పోగలిగే శక్తి ఉన్నాయి. కొన్ని జలపాతాల కింద స్నానం చేస్తే భయంకరమైన చర్మ వ్యాధులు మొదలైన పోతున్నాయనే విషయం ఇప్పటికి కూడా అనుభవంలో ఉన్నాయి. కుట్రాళం మొదలైన జలపాతాల దగ్గర బాగా తెలిస్తే అక్కడికి వెళ్ళి కూడా షాంపూ స్నానాలు చేస్తారు మన వాళ్ళు, అందుకే చెప్పకూడదు. అక్కడ ఆ షాంపూలు ప్లాస్టిక్లు సోపులు ఇవన్నీ అక్కడ పడేసి వీళ్ళు పుణ్యం మూట కట్టుకోవడానికి వెళ్ళి అక్కడ చెత్తను కుప్పవసూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా భారతీయులు ప్రకృతిని ఎలా చూడాలో తెలియని వాళ్ళు. వాళ్ళు వెళ్ళి పుణ్యతీర్థాలు మన పంత పవిత్రమైన గోదావరి ఉందా చక్కగా స్నానం చేద్దామని వెళితే అక్కడ కుప్ప, ఏవి ప్లాస్టిక్ కుప్పలు చెత్త కుప్పలు, వాటిలో ఏం ఆచమనం చేస్తాం ఏం స్నానం చేస్తాం చెప్పండి. ఇలాగే మొన్నటికి మొన్న కావేరీ నదిలో స్నానం చేద్దామంటే స్నానం చేయలేని పరిస్థితి. ఎవరి వల్ల ఇదంతా? మానవ మృగాల వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి, మానవ మృగాల వల్ల, మరేంటో కాదు. వీళ్ళు వెళ్ళి పాడు చేస్తున్నారు, రాక్షసులు భయంకరం. అందుకు ఇప్పటికీ ఉన్నాయి, మనం వాటిని వాడుకోవడం తెలియట్లేదు. గట్టిగా మహిమగల తీర్థములు అంటే మళ్ళీ బయలుదేరుతాం. గంగానది దగ్గర షాంపూలు పెట్టుకునే వాళ్ళు, బట్టలు ఉతికే వాళ్ళు, పాపాత్ములు చాలా మంది కనబడతారు. వీళ్ళు ఎలాంటి నరకాలకు పోతారో మళ్ళీ కర్మ విపాకం చదువుకోవాల్సిందే. ఉంటాయి ఇవన్నీ కూడా, గుర్తుపెట్టుకోండి. అందుకు నదుల దగ్గర ఎలా ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న వేల మందిలో ఏ కొద్ది మందైనా స్పందించి తీర్థాల దగ్గర తాము పవిత్రంగా ఉంచుతూ పక్క వాళ్ళకి చెప్తే చాలు, ఈ కంఠశోషకు ప్రయోజనం నెరవేరినట్టే. అది నిర్ణయించుకోండి. ఎందుకంటే పరమపావన గోదావరి తీరంలో ఉన్నారు, కనీసం గోదావరి ఘట్టాల్లో అవేనా శుద్ధంగా ఉంచడానికి మన ప్రయత్నం మనం చేయాలి. అన్ని ప్రభుత్వాలు చేయాలంటే ఎలాగా, వాళ్ళు ప్లాస్టిక్ను వాడొద్దని బోర్డులు పెడతారు, కానీ అసలు ప్లాస్టిక్ ప్రొడ్యూస్ ఆపగలిగే శక్తి ఉండి ఆపచ్చగా వాళ్ళు అప్పుడు చేయరు. ఎందుకంటే చిత్తశుద్ధి లేని వాళ్ళు కేవలం స్లోగన్స్ మాత్రం ఇస్తారు, ఆచరణ మాత్రం చేయరు. మనక మనంతర మనం కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు. అందరూ చేస్తూ ఉంటే నేను ఒక్కడిని చేయనంత మాత్రాన్ని ఏమైపోయిందండి అనద్దు. ఊరందరికీ రోగం వచ్చింది కనుక నా ఒక్కడికి వస్తే బాగుండు అనుకుంటావా? అందుకోసం నీవు నేను సైతం అని నువ్వైనా, నేను సైతం అని వాళ్ళతో పాటు తప్పు చేయకు. నువ్వు నీ ఒక్కడవి నీ మేరకు నువ్వు బాగుండడం మొదలు పెడితే అది పక్కవాడికి ప్రేరణ కావచ్చేమో. అల్పారంభం బహుశ్రేష్టం కనుక ఒక్కడు కొద్దిగా ప్రారంభిస్తే అది 10 మంది ఎక్కువ వేయడానికి అవకాశం రావచ్చు. ఇవన్నీ కూడా విషయాంతరములు అనుకోవద్దమ్మా, బ్రతుక్కు కావలసినవని ఉద్దేశంతో చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదంతా విన్నాక మళ్ళీ చిదంబరం వెళ్ళి అక్కడేం పాడు చేస్తామని భయం, ఇదంతా చెప్తున్నాను. మొత్తానికి ఆ దివ్యమైనటువంటి తీర్థములు చాలా చూశానయ్యా, కొన్ని వనాల దగ్గరికి వెళ్తే దిక్కు తోచదు తెలుసా అన్నాడు. ఇక్కడ నిజమే, ఆ ఉత్తుంగమైన వృక్షాలు వాడి దగ్గరికి వెళ్తే దిక్కులు మర్చిపోతాం. పైగా అందులో ఉన్న ఔషధులు వృక్షాలు చాలా చిత్ర చిత్రమైనవి. జలములకు ఎన్ని మహిమలు ఉన్నాయో వృక్షాలకు అన్ని మహిమలు ఉన్నాయి. ఇలాంటి మహిమ గల చోట్ల దగ్గర కొన్ని క్షేత్రాలు ఉంటాయి, ఇలాగా వివిధములైనటువంటివి గోచరిస్తున్నాయి. కొన్ని చోట్ల జనసంచారం ఏమీ ఉండదు, కానీ పగలు రాత్రి ఏవో మంగళవాద్యాలు వినిపిస్తుంటాయి అయ్యా, అలాంటి క్షేత్రాలు కూడా చూశాను. అలక్ష్య జనసంచారో ప్యేకో మార్గో మహామతే పురవద్ధీర నిర్ఘోషో రటచ్చేవ దివానిశం. పగలు రాత్రి కూడా ఏదో ఒక దీర్ఘమైన నాదం వినబడుతుంటుంది, అవి కూడా నాకు కనబడ్డాయి. కొన్ని చోట్ల మరొక చిత్రమైన విషయం కనిపించింది, అదేమిటంటే ఒక నుయ్యున్నది. ఆ నూతులో నీడ చూసుకోవచ్చు, కానీ నీడ ఎవడ చూసుకుంటే వాడు పడిపోతూ ఉంటాడు నూతులు, అదొకటి అది లాగుతుంది నీడతో పాటు. అలాంటి నూతులున్నాయి ఇక్కడ, అదొక చిత్రమైనది. పైగా మరికొన్ని చోట్ల నేను దర్శించింది ఏంటంటే, ఒకడెవడో యువకుడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు కానీ ఈశ్వరార్చన చేస్తాడు ఆ చెట్టు కింద ఒక లింగానికి. అక్కడున్న నదిలోకి గుర్రంతో సహా వెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగి రాడు. మళ్ళీ మరుసటి రోజు ఎక్కడి నుండి వస్తాడు కానీ గుర్రంతో వస్తాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ వెళ్ళడం నదిలోకి వెళ్ళాడు, మరి పైకి రాలేదు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడు నాకు తెలియదు. వాడిని మాత్రం చూశాను నేను చాలా మార్లు. అయితే అలాంటి మహాత్ములను చూసినప్పుడు మేము దూరం నుంచి వచ్చి దండం పెడతాం కానీ వాళ్ళు ముందు పడం, ఎందుకంటే ఎవరెవటో తెలియదు, ఏ శాపానికి గురవుతామో. అందుకు అలా చూస్తూ ఉంటాను సుమా. అలా వెళుతూ ఉంటే ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కానీ నువ్వు చూడాల్సింది ఒకటి ఉందయ్యా. ఒక అద్భుతమైన మామిడి చెట్టు ఉన్నది, ఆ మామిడి చెట్టు సమీపంలో కొద్ది దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ మామిడి చెట్టుకి కాయలు ఎప్పుడూ ఉంటాయి, సీజనల్గా కావు, ఏడాది పొడుగునా అద్భుతమైనటువంటి ఫలములు ఇత్యాదులన్నీ దానికి ఉంటాయి. దాని సమీపంలో ఒక అద్భుతమైన లింగం ఉన్నది సుమా. ఆ లింగానికి దగ్గర ఒక బిలం ఉంది, ఆ బిలం నుంచి నీలి రంగు కలిగిన మేఘశ్యామ వర్ణంతో కలువ కన్నుల ఒక కన్య 2 సంధ్యాకాలాల్లో వచ్చి ఆ లింగాన్ని పూజిస్తూ ఉంటుందయ్యా. ఆమె ఎవరో నాకు తెలియదు. పైగా ఒక యువకుడు అంకుశం పట్టుకుని గుర్రం మించి వచ్చి ఆ శివుణ్ణి ఆరాధించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటివి కనబడ్డాయి. ఇలాంటివి నేను ఇప్పుడు ఎన్ని చూశాననుకున్నావు, నువ్వు చెప్పమన్నా కానీ రోజులు చాలు. ఇచ్చేతానిచ దృష్టాని మయా రాజన్ మహావని అలక్షితాని చిత్రాని నగణ్యంతే పరస్యతం. ఇలాంటివి ఎన్నో కనబడ్డాయి, వాటిని లెక్క పెట్టలేను అన్నాడు. ఇతి తస్య వచస్తృత్వా, ఈ మాటలన్నీ విని ఆ మామిడి చెట్టు కింద ఉన్న లింగం నేను చూస్తానయ్యా, అది ఎలా వెళ్ళాలో చెప్తావా అంటే పద వెళ్దాం అని తీసుకువెళ్ళేట్టు ఇతను. ఇంకా స్నేహితుడు అయిపోయాడు కిరాతడు కూడా ఆయనకి. ఉభయలో కలిసి ఆ మామిడి చెట్టు దగ్గర ఉన్నటువంటి లింగాన్ని చూసిన వెంటనే ఒళ్ళు పులకించిపోయింది మహానుభావుడికి, సింహవర్మకి. వెంటనే అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి ఆయన ఆ స్వామిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఈ వెళుతున్నప్పుడు తోబలో దుర్గమమైన తీగలు ముళ్ళ కంపలుంటే ఈ బోయవాడు వాటన్నిటినీ ఖండిస్తూ మార్గం చేశాట. ఆయన సహాయంతో వెళ్ళి ఆ స్వామిని చూడిస్తున్న వెంటనే తత పరమయా భక్త్యా తం ప్రణమ్య జగద్గురుం తత్ సమీపే ప్రవాహిణ్యాం కంపా సరసి నిత్యసహ. అక్కడ ప్రవహిస్తున్నటువంటి నది కంపానది. ఆ కంపానదిలో స్నానం చేసి ఆ ఆమ్రవృక్షము యొక్క మూలంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించాడు అని అన్నాడు. నువ్వు ఎంత ధన్యుడు అయ్యా, దీని గురించి పురాణ గాథ నీకు తెలియదు. ఆ ఉభయ సంధ్యల్లో శ్యామవర్ణంతో వస్తున్నటువంటి తల్లి కామాక్షీదేవి, ఈయన ఏకామ్రేశ్వరుడు, అది కంపానది, ఇది కాంచీక్షేత్రం అని చెప్పాడు. ఇక్కడది ఇది కాంచీ మహాక్షేత్రం. ఆ రోజుల్లో అంత దుర్గమారణ్యంగా ఉన్నది అది. ఆమ్రఫలం ఇప్పటికీ ఆమ్రవృక్షం ఉన్నది, శ్యామున్నాడు ఇప్పటికి ఉన్నాయండి మహిమలు. అదేవిధంగా మనకి జంబుకేశ్వర క్షేత్రంలో అది తిరుచి దగ్గర, తిరుచునాపల్లి పక్కనే ఉంటుంది, అక్కడ జలలింగేశ్వరుడు. ఆ లింగం దగ్గర ఇప్పటికీ ఇలా తీస్తే నీరు వస్తుంది చిత్రం. ఈనాటి వింతలు చాలా ఉన్నాయి. అలాంటి ఆ సమీపంలో ఒకే ఒక్క చెట్టు ఉన్నది, నేరేడు చెట్టు, అదే జంబు అంటే. దాని మూలం ఎక్కడుందో తెలియదు. ఆ నేరేడు వృక్ష మూలంలోనే శివుడు ఉన్నాడు. ఇప్పుడు తర్వాత ఆలయం కట్టారు కానీ ముందు చెట్టు కింద ఉన్నాడు. ఈ క్షేత్రములన్నీ ముందు అరణ్య మధ్యంలో వృక్షాల మూలంలో ఉండేవి. తర్వాత ఆయా రాజులు పరమభక్తిగా ఆలయాలు కట్టారు, దేవాలయాలు ఏర్పడ్డాయి, చక్కగా నడిచాయి కలి ముదరనంత వరకు. కలి ముదిరేక దేవుణ్ణి ఆలయాన్ని మింగే దేవాదాయ శాఖలు పుట్టాయి, అది వచ్చిన దౌర్భాగ్యం. కానీ అంతవరకు చక్కగానే ఉన్నది. మనం ఆ గుడ్ ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో ఆ అరణ్య వృక్షం, ఇక్కడ మామిడి చెట్టు, స్థలవృక్షం అని ఒకటి విశేషం. మన క్షేత్రాల గురించి పరిశీలించాలే కానీ అవి ఊరికినే కట్టేసిన నాలుగు గోళ్లు కావు. వీటిలో ఒక వృక్షము, జలము, స్థలము, వీటన్నిటితో పాటు అక్కడ ఉన్న విగ్రహము, యంత్రము, ఇన్నిటికి మహిమలు. ఆ చుట్టుపక్కల ఈ దేవత ప్రతిష్ఠ చేశాడు, ఇది ఈ ఋషి చేశాడు ఇది అని చూపిస్తూ ఉంటారు. అంటే ఆ క్షేత్రానికి ఇదివరలో ఎందరో ఋషులు దేవతలు సాధన చేసి వాళ్ళు కూడా అక్కడ లింగ ప్రతిష్ఠలో, విగ్రహ ప్రతిష్ఠలో చేసి వెళ్లేరు. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఇంకా కొద్దైనా మిగిలేయి, మన అదృష్టవశాత్తు మిగిలినవైనా ఒక చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో మనం పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా ఇక్కడ ఆమ్రవృక్ష మూలంలో ఏకామ్రేశ్వరుడు ఇది చెప్పడం. పైగా ఆ దివ్యమైన కంపానదీ తీరంలో ఆ పరమేశ్వరుని ఆరాధిస్తూ చాలా కాలం అక్కడున్నట్ట. ఆ ఉన్న సమయంలో రకరకాల బియ్యములు, ధాన్యములు అవి తీసుకొచ్చి ఈ కిరాతుడి సహాయంతో వాటినే, ఆ ధాన్యముల్ని, ఫలాలని, కందమూలాలని ఆహారంగా తీసుకుంటూ ఉన్నాడు. అడుగడుగున కనుసైగల్లో పిలిస్తే పనిచేసేటట్లుగా భ్రూసన్యయ సమాహూయ నిజగాదవనేతరం, కనుసైగల్లో పనిచేసేట్లుగా కిరాతుడు అతనికి సహాయపడుతున్నాడు. ఈయన స్నేహంతోనే ఇంత జరిగింది. ఇలా కొంతకాలం జరిగింది. జరిగిన తర్వాత అన్నాడు, అయ్యా ఇక్కడ నుంచి దక్షిణ సముద్రం వైపు వెళితే ఇంకా ఏవైనా దివ్యక్షేత్రాలు కనబడవచ్చేమో అంటే నేను ఎప్పుడు ఆ చివరి దాకా వెళ్ళలేదయ్యా అన్నాడు. ఇక్కడ ఒక్కసారి చూసి వస్తావేంటి, ఎందుకంటే ఇద్దరం కలిసి వెతుక్కుంటూ వెళ్ళడం కంటే నీకు నీ గమనం చాలా సులభం నాకంటే. అవన్నీ చేసుకు వచ్చి నువ్వు నాకు తెలియజేస్తే మనం వెళదాం. ఏదైనా నాకు నువ్వు స్నేహితుడు అయ్యే కనుక తవే వేదం సఖే కార్యమనుగంతు మహంక్షమ, నువ్వేదైనా చేస్తే నీతో పాటు నేను వస్తాను అనగానే అప్పుడు చెప్తున్నాడు నిజమే. ఇక్కడ కొన్ని చోట్ల దిక్కుతోచని మార్గాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లోకి వెడితే నేనెక్కడ దారి తప్పుతాను, అయినప్పటికీ కూడా నా అనుభవంతో నా ప్రయత్నం నేను చేస్తాను, ఈ సముద్ర మార్గాన్ని అనుసరించి నేను వెళ్ళి కనుక్కుంటాను సుమా అని ఆయన బయలుదేరి అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాడు. కొంతకాలానికి వచ్చి ఒక అద్భుతం కనబడింది అయ్యా అన్నాడు. ఏమిటి అంటే, ఈ సముద్ర మార్గం గుండా వెళ్ళగా ఒక వనము కనబడింది నాకు. ఆ వనం లోపలికి నేను వెళుతూ ఉంటే వన మధ్యంలో ఒక అద్భుతమైనటువంటి సరస్సు కనబడింది. అందులో బంగారు పద్మములు ఉన్నాయి. తన్మధ్యే పుల్ల హేమాబ్జం మహత్తీర్థవరం శుభం, అది హేమ పద్మ తటాకం, గుర్తుంది కదా పేరు. అక్కడ ఒక వృక్షం ఉన్నది. ఆ వృక్షం మూలంలో శివలింగం ఉన్నది. దానికి కొంత సమీపం నేను చూసి వెళుతూ ఉంటే ఒక ఆశ్రమం కనబడింది అయ్యా. అక్కడ ఒక ఆయన నాకు గోచరించాడు. ఎలా ఉన్నాడంటే పులి వంటి కాళ్ళు చేతులు కలిగి ఉన్నాడు. పోనీ జంతువు అందామంటే లేదు, మహా తేజోవంతుడిగా ఉన్నాడు. మనిషిని చూస్తుంటే అలా ఎప్పుడూ నిద్రపోతున్నట్టున్నాడు అన్నాడు. అది నిద్ర కాదు, నిద్రా సమాధి స్థితి, ఎప్పుడు ధ్యానముద్రలో ఉన్నారు. కొంతమంది పాప నిద్రని ధ్యానం అనుకుంటారు, కొందరు ధ్యానాన్ని నిద్ర అనుకుంటారు, అది వేరే విషయం. ఈ మహానుభావుడు ఎప్పుడు అలాగే కనబడ్డాట, ఎలాగూ నిద్రలో ఉన్నట్లుగా. కచ్చిదాస్తే మహాతేజాహ నిద్రావిష్ట ఇవా నిశం, ఇది కిరాతుడి వెర్షన్ కనుక ఇలాగే ఉంటుంది. ఆయన అలాగే చెప్తాడు. ఏం చేస్తాడు, చూడ్డానికి పులి వేషంలాగున్నది, నిద్రలో మునిగినట్టు కనిపిస్తున్నాడు. అయితే వారిని దూరం నుంచి చూసి భయం వేసింది నాకు, ఎందుకంటే పులుల్ని కూడా నేను వేటాడగలిగాను కానీ అని పులి కాదు మనిషి కాదు, పులి వంటి ఆకృతి కలిగి ఉన్నాడు. చూడ్డానికి మహాతేజవంతుడు ఉన్నాడు, మహాతేజస్సు. ఆ తేజస్సును చూడగానే నేను వెనక్కి తగ్గి నువ్వు చెప్పిన మాట గుర్తుపెట్టుకునేది, అద్భుతమైనవి కనబడితే చెప్పమన్నావు కదా, ఇది ఇంతకంటే అద్భుతమే ఉంటుంది, ఇది నీకు చెప్పానయ్యా అనగానే ఆయన్ని చూడాలని నాకు ప్రేరణ వస్తుందయ్యా అన్నాడు. ఇలాంటి ప్రేరణలు ఉంటే గానీ కదిలే బుద్ధి రాలే, ఇంత కదిలి శుద్ధుడైతే గానీ అక్కడికి వెళ్ళి స్థితి రాలేచ్చారండి. ఇక్కడ ఇలా ఉంటా యోగాలు అనేటువంటివి. నేను అక్కడికి వెళతాను అని చెప్పి ఈ మామిడి చెట్టు మొదట్లో ఉన్నటువంటి చూతమూల నివాసినం మహేశానం ప్రణిపత్యా సహతేన వినిర్యయో, చూతమూల నివాసనం చింతయ మాకందమూల కందం చితశ్రీ సోమాస్కందం అన్నారు ముత్తుస్వామి దీక్షితులు. చింతయ మాకంద మూల కందం, ఎంత మంచి మాట చూడండి, మాకందం అంటే మామిడి, మాకంద మూల కందం శ్రీ సోమాస్కందం, ఉమాదేవితో స్కందునితో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి చింతయా చింతన చేస్తున్నానని ఆ ఏకామరనాథుని గురించి కీర్తించాడు ఆయన. ఈ ఏకామరనాథుడు నేను పృథ్వీలింగం దగ్గర సేవ చేసుకున్నాక నేను ఈ భాగ్యం వచ్చిందండి. ప్రధానమైనవి ఆ మూలాధారము అనాహతము సహస్ర ఆజ్ఞా సహస్రారములే కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలుగుతున్నాడు. ఇదంతా ఈ ప్రయాణం యోగ మార్గం, యోగపరంగా ఆలోచిస్తే మరో అన్వయం మీకు వస్తుంది. కనుక ఇక్కడి నుంచి ఆయన ఈ కిరాతుడి సాయంతో క్రమంగా తెల్లవనానికి చేరుకున్నాడు. కిరాతుడు, బాబు ఇంకా నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడ చూసుకో అని బయలుదేరేటాను. ఈయన అక్కడికి వెళ్ళేటప్పటికల్లా హేమపద్మ తటాకం వద్ద కూర్చున్నట్ట, ఎలా ఉన్నాడంటే ఒక చిత్ర పటం వలె ఉన్నట్టయన, గీసిన బొమ్మలా ఉన్నాడు అన్నారు. గీసిన బొమ్మలా ఉన్నాడు ఎందుకు చెప్పారంటే నిశ్చలముగా ఉన్నాడు, అది చెప్పడం. చిత్తరువు వలె ఉన్నాడు, చిత్రార్పితమివానలో, అది కూడా ఒక క్యాన్వాస్ మీద అగ్ని బొమ్మని చిత్రించినట్లుగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఎంత మాట, అగ్ని సాధారణంగా మీరు వెలిగిస్తే ఇటు కదులుతూ ఉంటుంది, కానీ చిత్రపటం మీద గీసిన అగ్ని కదులుతుందా? కదలదు. ఇతడు చిత్రపటం మీద గీసిన అగ్నిలా ఉన్నాడని చెప్పడంలో ఎంత గొప్ప కవిత్వం చెప్పాడండి. నిశ్చల అగ్నిలాగా ఉన్నట్టు, ఎందుకంటే అగ్ని ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, నిశ్చల అగ్నిలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, ధ్యాన సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆ స్థితిలో ఉన్న వ్యాఘ్రపాదుని దర్శించాడు మహానుభావుడైనటువంటి సింహవర్మ. చూసిన వెంటనే మనసు చలించిపోయింది, కానీ అంటే భక్తితో దగ్గరికి వెళదామనుకున్నాడు. కానీ ఆ ధ్యాననిష్ఠుడే, నిశ్చల సమాధినిష్ఠుడైనటువంటి ఆ మహాత్ముని సమీపించడానికి జంకి దూరం నుంచి చూస్తున్నాడు. ఎందుకంటే కొంచెం నేను వెళ్ళి అలికిడైతే ఈ మహాత్మునికి కానీ ధ్యానభంగమైతే నన్ను శపిస్తాడేమో, ఎందుకంటే మహర్షులు సర్వవిధములా సమర్థులు. కష్టమిత్యత్ర పృచ్ఛామి యది శాపంతు దాస్యతి, నువ్వెవరవయ్యా అని అడిగితే శాపమిస్తాడేమో, అందుకు ఏమి చేయాలో నిశ్చయించుకోలేక ఆయన చూస్తూ రెండు చేతులు నమస్కరిస్తూ కొంత దూరంగా కూర్చున్నట్టు. పైగా ఇప్పుడిప్పుడైనా ధ్యానం నుంచి లేచేటట్టున్నాడా అని పరిశీలిస్తున్నట్ట, అప్పుడే ధ్యానానికి కూర్చున్నట్టు కనిపిస్తోంది. కొద్దిసేపే అయినట్టు ఉన్నది, ఎందుకంటే ఆయన శరీరం స్నానం చేసిన తర్వాత వస్త్రాన్ని కట్టాడు, దాన్ని కొంచెం తడిందిట అలాగే. అందుకు అశ్యాసన్న కృత స్నానం మూర్తి రాద్రంచ వల్కలం, శరీరం కూడా కొంచెం తడితడిగా ఉన్నది. ఎందుకంటే నదిలో స్నానం చేసి అంత పూర్తిగా తుడుచుకునే స్థితి కాదు వాళ్ళ అడవుల్లో ఉండేటువంటి తపస్సులు. పైగా ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి కుశలు పువ్వులు సమిధలు కూడాను అప్పుడే సర్దుకున్నట్టున్నాయి, ఎప్పుడో పెట్టినట్లేవు. పైగా పువ్వులు కూడా ఆయన కోసి తెచ్చుకుని ఇప్పుడిప్పుడు విచ్చుకుంటున్నాయి అన్నాడు. అంటే ఈయన చాలా జాగ్రత్తగా కోసుకునేవాడు, గుర్తుంది కదా కదా, అందుకు ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి. ఆయన పరిశీలన చూడండి సింహవర్మది. పుష్పాణ్యపచితాన్యద్య వ్యాకోచాని శనైశనేహి జటాభావలోపి ముక్తాభాంచల బిందూన్ విముంచతి, జలబిందూన్ విముంచతి. ఆయన చక్కగా జడ కట్టుకున్నాడు, కానీ ఆ జడల్లోంచి చిన్న చిన్న నీటి బిందువులు పడుతున్నాయి. అంటే కొద్దిసేపే స్నానం చేసి ఇక్కడ కూర్చుని ధ్యానంలో ఉన్నాడు, ఎప్పటికి లేస్తాడు అని ఆయన నమస్కరిస్తూ అక్కడున్నాడు. కొంతసేపటి తర్వాత ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడు అంటే ప్రణిధాయ మహానందమయ మానంద తాండవం, ఆయన కేవలం ఆ శివానంద తాండవాన్ని ధ్యానిస్తున్నాడు. చిదంబరంలో దర్శించడం, ఆశ్రమంలో ధ్యానించడం, పూజించడం ఇదే పని. ఈయనకి ఇంకో పని లేదు, ధ్యానంలోనూ శివతాండవమే, అర్చనలోనూ శివతాండవమే, దర్శనంలోనూ శివతాండవం, మరొకటి లేదు. శివానంద తాండవంలో నిత్యం ఆ తాండవామృత పానం చేస్తున్నటువంటి వాడు. ప్రణిధాయ మహానందమయ మానంద తాండవం విరరామ మహాయోగి విశ్వవిజ్ఞాన తత్పర, ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. విశ్వవిజ్ఞానము తెలిసిన మహాయోగి, కొంతసేపటి కళ్ళు తెరిచేట. ఏమిటండి మాట వేశాడు? నిజంగా ధ్యానంలో ఎంతసేపైనా ఉండొచ్చు, కానీ ఇక్కడికి సింహవర్మ వచ్చాడు అనే విషయం ఆ ధ్యానంలో ఆయనకి పరమేశ్వరుడు తెలియజేశాడు. విశ్వంలో ఏమిటైనా జగద్రక్షణ కోసం అవసరమైనది అన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, దానికి తగ్గట్టు ప్రవర్తిస్తారు. అందుకే మహాత్ములు అనుకుంటే సమాధిలోనే ఉండిపోవచ్చు, కానీ వాళ్ళు ఈ దేహంతో ఎందుకు తిరుగుతారు? ప్రారంధం కొద్దో కర్మ కొద్దో తిరగరు వారు. కొంతమంది అలా తిరిగిన జీవన ముక్తులు ఉంటారు, ప్రారంధవశాత్తు ముక్తి పొంది కూడా ఈ శరీరం ప్రారంధం తీరి మరణించే వరకు ఉంటారు కొందరు. కొందరు అలా కాదు, సిద్ధదేహములతో వాళ్ళు ముక్తులై కూడా సంచరిస్తుంటారు. ఎందుకంటే పరమాత్మ ఎలా లోకరక్షణ కోసం సిద్ధంగా ఉంటాడో అలాంటి సిద్ధ పురుషులు కూడా లోకరక్షణ కోసం సిద్ధదేహములతో సంచరిస్తుంటారు. వశిష్ఠ విశ్వామిత్రాదులు బ్రహ్మజ్ఞులు కారా? వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఈ లోకం కోసం కాపాడుకుంటూ ఉంటారు. అలా ఉంటారు వాళ్ళు, అవతరిస్తూ ఉంటారు. అవతరమైతే అవతరిస్తారు, లేదా ఉన్న రూపాలతో సంచరిస్తూ ఉంటారు వారు. అలాగే వ్యాఘ్రపాదుడు కూడా సిద్ధుడు అయినప్పటికీ విశ్వవిజ్ఞాన తరహా గొప్ప మాట వేశారు, విశ్వమునికి ఏది ఎప్పుడు అవసరమో జ్ఞానము కలిగినటువంటి వాడు గనక ఆయన కొంతసేపటికి కనులు తెరిచేట. అత ఇందుమౌళి పాదాబ్జ చింతాసంతత శక్తయా విభేదంచ త్రికాలస్య జానాతిస్మ ధియా భృషం. ఎప్పుడూ శివపాద పద్మాన్నే ధ్యానిస్తున్నప్పటికీ ఆ ఆలయంలో త్రికాలములు ఎందు ఏం చెయ్యాలో బాహ్యంగా అది కూడా తన కర్తవ్యం గనక వాటికి తగ్గట్టు కూడా మెలకువా పొందుతూ ఉంటాడు ఆయన ధ్యానంలోంచి. గతస్య వర్తమానస్య కాలశ్చాపి భవిష్యత స్థితిం విచింత్యా, ఇంత వివరిస్తున్నాడు చూడండి ఆయన సమాధి నుంచి బయటికి రావడానికి, ఇంత వివరిస్తున్నాడు ఇక్కడ. గతము వర్తమానము భవిష్యత్ కాలము వివి తెలుసుకుని ఆయా కాలముల యందు ఏమేమిటి కర్తవ్యములో గ్రహించిన వాడు గనకనే ఇక్కడకు వచ్చిన వాడు సూర్యవంశ సముద్భవుడైనటువంటి మనువు నుంచి ఐదవ వాడైనటువంటి మహాత్ముడు కూడా వచ్చాడు అని ఆయనకి తెలిసినది. దానితో నెమ్మదిగా కనులు తెరిచి చూశాట. చూసి మందహాసం చేశాడు. అక్కడ ఉన్నటువంటి అతనికి ఇక్కడి నుంచే మందహాసం రాగానే కొంచెం ధైర్యం వచ్చి ముందుకు వచ్చాట. అప్పుడు స్వాగతం కిం తవా జేతి, నీకు స్వాగతం నాయన ఇక్కడికి రా అనగానే ఆయన వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేసి నిలబడగానే సింహవర్మ క్షేమమా అన్నట్ట పేరు కూడా అన్నాడండి. ఆశ్చర్యచకితుడైపోయాడు. ఏమిటయ్యా అంటే కొంత దూరంలో ఉన్న అతన్ని చెయ్యి చాచి దగ్గరికి తెచ్చుకున్నట్టండి. చూడండి ఆ మహాత్ముల వాత్సల్యం ఎంత గొప్పగా ఉంటుంది. అందుకని సాధన అని చెప్పి క్రూరంగా చూడడం కాదు ఇక్కడ, ఆ వాత్సల్యమైనటువంటి స్వరూపం. ఆగత కిం త్వమేకాకి దుర్గమేస్మిన్ వనాంతరే, నువ్వు ఒక్కడవే పాపం ఈ దుర్గమైన అరణ్యంలోకి వచ్చావా, ఎందుకు వచ్చావు నాయన, రా కూర్చో అన్నాడు. ఎంత తెలిసినవాడు అది తెలియదా అని, అన్నీ తెలిసినని చెప్పడం కాదు ఇక్కడ, కొన్ని వాళ్ళ చేత చెప్పించాలండి. అందుకు కూర్చోబెట్టి కారణం కథయస్వ ఇది తమ్ అపృచ్ఛత్ తపోనిధి, ఏమిటయ్యా కారణం చెప్పవయ్యా అని అడిగితే ఆయన చెప్తున్నాడు, అయ్యా ప్రథమో గౌడనాథస్య రాజ్ఞః సూనురహం ముని, గౌడరాజ్యాన్ని రాజధానిగా తీసుకుని పాలిస్తున్నటువంటి లేఖేంద్రుని యొక్క ప్రథమ పుత్రుణ్ణి నేను అంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చాడో తపస్సు చేసుకుందామని తండ్రి అనుమతి తీసుకుని వచ్చినటువంటి నేను నిన్ను చూడగలిగానయ్యా మహానుభవ అని చెప్పగానే ఒక్కసారి వ్యాఘ్రపాదుడు కళ్ళు మూసుకుని కొంతసేపటికి తెరిచి అంటున్నట్ట, ధర్మతో రాజ్యభారస్య ధారకోసి మహామతే, ధర్మానుసారంగా నువ్వు రాజ్యభారాన్ని వహించవలసిన వాడువు, పైగా నీ తండ్రికి జరావిష్ట ముసలితనం సంక్రమించింది, ఈ సమయంలో రాజ్యాన్ని కాపాడాలంటే నువ్వు రాజు అవ్వాలయ్యా, అంతేగాని నువ్వు అన్ని కోరికలు విడిచిపెట్టి తపస్సు చేయడం ధర్మమని నాకనిపించట్లేదు అన్నాడు. ఇక్కడ ఎవరి కర్తవ్యం వారు చేయాలి, అందరూ తపస్సుకు పోతే ధర్మం ఎలా నిలబడుతుంది చెప్పు. ఏవం స్థితి పరిత్యజ్య సర్వం నిస్పృహ చేత సహా తపశ్చర్యా వనాంతే యుక్తన్న ప్రతిభాతిమే, రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు రావడం నాకు యోగ్యం అనిపించట్లేదు అంటే అప్పుడు అన్నాడు, స్వామి నేను రాజ్యానికి అర్హుణ్ణి కాను, రాజ్యం పైన కోరిక లేదు, రెండున్నాయి. నా మనస్సు ఎప్పుడు తపోమార్గం మీద ఆసక్తి చూపిస్తున్నది, పైగా మా నాన్నగారు భూభారాన్ని మోయగలిగినంత సమర్థులు, ఆయన పరమపదిస్తే నా తమ్ముళ్ళు కూడా అంత సమర్థులే, అందుకు నేను నా కర్తవ్యాన్ని విస్మరించలేదు, దాన్ని చక్కగా చేయగలిగినటువంటి తర్వాత వారు అక్కడ ఉన్నారు అని తెలుసుకునే నేను వచ్చాను, ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. అందుకు మహానుభవ నాకు కావలసింది ఏమిటి అంటే, నువ్వు దయకు ఆధారమైనటువంటి వాడవు గనక నా యొక్క సర్వ అవిద్యా క్లేశములు తొలగి పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి ఏం చేయాలో ఉపదేశించండి. ఎందుకంటే తెలిసినంత మేరకు చేస్తూ ఉంటాం. మీ వంటి మహాత్ములు యోగం కొద్దీ తారసపడి మాకు పురోగతిని చూపిస్తూ ఉండాలి గనక సాధనా మార్గంలో నేను ఏ విధంగా పురోగమించాలో చెప్పవయ్యా అంటే అని ఒక్కసారి ఆలోచించి ఇతనికి వైరాగ్యం కలిగింది. సందేహం లేదు, వైరాగ్యం ఉన్నవాడు కానీ రాజ్యపాలన చేస్తే ఆ రాజ్యం ఇంకా బాగుంటుంది అనుకున్నట్టే. ఎంత గొప్ప ఆలోచన చూడండి, వైరాగ్యం ఉన్నవాడు కానీ రాజ్యపాలన చేస్తే స్వార్థం ఉండదు గనక ఆ రాజ్యపాలన కర్తవ్యంగా భగవదర్పణ బుద్ధితో చేస్తాడు భరతుడిలాగా. భరతుడు అదే చేశాడు కదా. అటువంటి వాడి వల్ల దేశం బాగుపడుతుంది, రాజ్యం బాగుపడుతుంది. ఇతడికి వైరాగ్య సంస్కారం దేనివల్ల వచ్చింది? పూర్వజన్మ సుకృతం లేనిది వైరాగ్యం రాదు. కానీ భౌతికంగా ఏదో కారణం చూపించాలి గనక ఈ సింహరూపమే ఇతర వైరాగ్యానికి హేతువైంది. సింహరూపం నెపం పెట్టే కదా పాలన చేయలేని మాట మాటకంటున్నాడు. కనుక ఈ వైరాగ్య సంస్కారం కలిగిన వాడి చేత తిరిగి పాలన చేయించాలి అంటే ఇతడు యొక్క సింహరూపం పోవాలి. రెండవది, ఇతడు కోరిక కూడా గొప్పది. ఏమి తపస్సు చేయాలి, పరమేశ్వరుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని తపనుంది. శివుడు కావాలని బయలుదేరిన వాడు ఎవడండి? అన్ని విడిచిపెట్టి మనకు విడిచిపెట్టి సాధన చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా స్వార్థంతో మోహంతో సాధనని వెనక్కి వేస్తాం అంతే కదా. ఏమి సంవత్సర కాలం ప్రతిరోజు సంపాదించకపోతే కొద్ది రోజులు సంపాదన ఆపుకుని ఎక్కడో కాస్త సాధన చేసుకుందామని బుద్ధి పుట్టిందా మనకి? ఆ రెండు రోజులు కూడా సంపాదించవచ్చు కదా అని దీనితో ఈ సంపాదన మిగిలింది. కానీ తర్వాత దానికి సంపాదన లేకుండా పోయింది, వచ్చింది దౌర్భాగ్యం. మొన్న ఆయన ఆఫ్టర్ రిటైర్మెంట్ ఖాళీగా ఉన్నాను కదా, ఏదో సంపాదించడానికి ట్రై చేస్తున్నానండి అన్నాడు. మంచిదే, కానీ అప్పుడైనా పరం కోసం ప్రయత్నమా లేదు అంటే ఏమిటి? ఎక్కడికి అంతేమిటి? ఈ మహానుభావుడికి అసలు అన్ని అవకాశాలు ఉన్నా అది నెపం పెట్టుకొచ్చాడు ఈయన. అందుకు ఇతను తపస్సు సంపాదించాలని కోరుకుంది, ఇది కూడా తోసిపుచ్చడానికి లేదు. అందుకే రెండు ఇతరుగా అయ్యేటట్టు చెయ్యాలి అనుకున్నాడు. గురు కటాక్షం అలా ఉంటుందండి, ఉభయం చేయాలి. ఉభయం చేయాలంటే నా చేతుల్లో ఉందా, మొత్తం ఇతర కండిషన్ అంతాను రాజుగారికి చెప్పేస్తా. ఆ రాజుగారు ఏం చేయమంటే ఏం చేస్తా. ఎవరా రాజుగారు? నటరాజుగారు, ఇంకెవరు. ఆయన గారికి చెప్తానని బయలుదేరాడు మహానుభావుడు. నువ్వు ఇక్కడే ఉండవయ్యా, ఇప్పుడు వస్తానని చెప్పాడు. అంటూ ఈ క్షేత్రం చాలా గొప్పది, నువ్వు ఉన్న చోటు ఇక్కడ శివధ్యానం చేసుకో అని తన ఆశ్రమంలో ఉన్న శివుణ్ణి చూపించి అక్కడ కూర్చోపెట్టి ఈయన బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు అంటే నటేశ్వరుడే ఇతన్ని రక్షించాలి. ఆ నటేశ్వరుడు రక్షగానే దొరికితే ఇతడు కాపాడబడతాడు, ఇతడి ద్వారా ఎన్నో మంచి కార్యాలు చెయ్యబడతాయి అనుకున్నాడు వ్యాఘ్రపాదుడు. సర్వాణి శివకార్యాణి కర్తుం యోగ్యో భవేదయం, ఇతని వల్ల శివకార్యములు నడుస్తాయి భక్తుడు గనక అని ఆలోచించి శివధ్యానం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరాడు. తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు అంటే యత్రాస్తే భగవాన్ ప్రీతః పతంజలి మహాముని. పతంజలి మహాముని ఒకచోట ఆశ్రమం కట్టుకున్నాడని చెప్పుకున్నాం కదా, ఆయన ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ పతంజలి మహామునితో తన హృదయంలో ఉన్న విషయం అంతా చెప్పాడు. ఆయన వచ్చాడయ్యా, అతను చాలా యోగ్యమైన వాడు, అతడి చేత ఎన్నో సత్కార్యాలు చేయించాలి అని నాకు అనిపిస్తోంది, నువ్వేమంటావంటే ఇది బాగుంది నువ్వు అనుకున్నది కూడా. అయితే మనిద్దరం వెళ్ళి ఈశ్వరుడికి విన్నవిద్దాం. సోపితస్య వచశ్రుత్వా తేన సాకం పతంజలి సేవావసరమాలోక్యా నటేశాంతికం యయౌ. వాళ్ళు వాళ్ల సేవా సమయం చూసుకుని వెళ్ళారట. మనం మొన్నటి రోజున చెప్పుకున్నది గుర్తుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవా సమయం నందీశ్వరుడు కేటాయించాడు. అందుకే మునీశ్వరుల సేవా సమయం పరిశీలించుకుని వీరు ఉభయులు ఆ సేవా సమయంలో స్వామి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకుని, స్వామి నీకు తెలియందేముంది గాని జరిగినటువంటి విన్నపమంతా నీకు చెప్పి నువ్వు ఏ కర్తవ్యాన్ని ఆదేశిస్తే అది చెయ్యడానికి మేము నిశ్చయంగా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు వెళ్ళారు. ఈ లోపల ఈయన గారు అక్కడ, ఈయన వెళ్ళారు ఇంకా రావట్లేదు. ఏమిటిది చిత్రం, అసలు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు నాకు. ఇక్కడికి రావడం ఏంటి, మహానుభావుడిని నేను ఆశ్రయించడం ఏమిటి, పైగా వెళ్ళిన వారు ఇంకా రావట్లేదు, ఇక్కడి నుంచి నేనేం చేయాలి, వస్తాడా ఆయన తిరిగి రాడా అని ఆలోచిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ వృక్షం కింద కూర్చున్నారు. వీళ్ళేమో ఆ తాండవేశ్వరుని వద్దకు వెళ్ళి తాండవామృతం పానం చేసి, అంటే స్వామిని దర్శించి అర్చించి మొదలైనవన్నీ చేసి అప్పుడు వారు హృదయంలో ఉన్నటువంటిది వివరించి, ప్రసీద దేవదేవేశ పార్థివ పంచమో మనోహో, మనువు నుంచి ఐదవ తరానికి చెందినటువంటి వాడు వచ్చాడు ఇక్కడికి. సింహవర్మ తపకర్తుమయాసీ అస్మదాశ్రమం, మా ఆశ్రమంలో ఉన్నాడు, అతన్ని మేమేమి చెయ్యాలి, నీ తాండవం చూపించాలని నాకు అనిపించింది, కానీ నీ అనుమతి లేనిది తీసుకురాకూడదు గనక ఆగేనయ్యా అన్నట్టు. ఇది కూడా చూడండి, శివతాండవం చూపించాలనిపించింది అతనికి, కానీ నీ అనుమతి కావాలి అందుకు అంటే. పరమేశ్వరుడిది విని ఒక మందహాసం చేసేట, ఏతదాకన్యా భగవాన్ ఇందుమౌళి దయానిధి. దయానిధి అయిన చంద్రశేఖరుడు ఒక మందహాసం చేసి చెప్తున్నాడు, ఈ విషయమంతా నాకు తెలుసు, మీరు ఒక పని చేయండి, ఆయన్ని శివగంగలో స్నానం చేయించి నా దగ్గరికి తీసుకురండి, ఆ తర్వాత ఏం జరగాలనేది నా లీల ఎలా నడుస్తుందో మీరు చూద్దురుగానన్నాడు. ఇక్కడ నేను నడుపుతా కథ. అతపరం విచిత్రాయాం అస్మచ్చక్తేర్ దృశ్యతాంగతి, మచ్చక్తే దృశ్యతాంగతి, నా శక్తి ఏమిటో మీరు చూస్తారు అన్నాడు. దాని ప్రకారంగా వీళ్ళు వ్యాఘ్రపాదుడు, నాయనా నువ్వు అదృష్టం చేసుకున్నావు, పరమేశ్వరుడు తన దర్శనానికి నిన్ను రమ్మనన్నాడు అని చెప్పగానే ఆశ్చర్యచకితుడయ్యాడు ఇతను. వెంటనే తీసుకువెళ్ళి శివగంగలో స్నానం చేయించాడు. మొట్టమొదటిగా శివగంగలో స్నానం చేసి తస్మిం సిద్ధవరే రమ్యే శివగంగావరాభిదే సంస్నాప్య సింహశర్మాణం అనయత్వం మదంతికం అతపరం విచిత్రాయామచ్చక్తే దృశ్యతాం జగత్. దాని ప్రకారంగా ఇతన్ని తీసుకువచ్చి స్నానం చేయించి అప్పుడు పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు ఈయన. స్నానం చేసిన వెంటనే ఇచ్చినది పంచాక్షరి మంత్రం. ఇది కూడా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే సంస్కారం ఇవ్వాలి. అదేంటి గొప్ప సంస్కారం ఏంటంటే పంచాక్షరి విద్యను పొందడమే గొప్ప సంస్కారం. ఆ తీసుకుని ముందు శివగంగలో స్నానం చేయిస్తూ శివగంగ మహిమ చెప్పాట. గురువు యొక్క లక్షణం ఇలా ఉంటుంది, ఇవ్వబోయేది చెయ్యబోయేది మహిమ కూడా చెప్తాడు. చెప్పడం వల్ల దాని ఎందు వాడికి శ్రద్ధ కలగాలి. అది కలిగిస్తూ చెప్తున్నాడు, ఈ శివగంగలో స్నానం చేయి, సభాపతిని చూడు, ఎన్నో తపస్సులు చేస్తే గాని రెండు యోగములు లభించదు, శివగంగా స్నానము సభాపతి దర్శనము ఈ రెండూ కూడా యోగముల వల్ల లభిస్తాయి, నీకు ఆ యోగమున్నది అని స్నానం చేయించాడు. సంకల్పపూర్వకంగా ఈయన స్నానం చేసిన వెంటనే అప్పుడు మమజ్జ శివలింగాంభస్య సావు సింహవపుర్ నృప ఉన్మమజ్జ స్ఫురత్కాంతి దధౌ దేహం హిరణ్మయం. ఎప్పుడైతే ఈ విధంగా స్నానం చేయమని చెప్పి పంచాక్షరి ఉపదేశించాడో ఆ పంచాక్షరిని స్వీకరించిన వెంటనే ఈయన శరీరానుకున్న సింహ లక్షణం పోయి శరీరమంతా బంగారు రంగు కలిగినటువంటి ఒక పరాక్రమవంతుడైన చక్రవర్తి శరీరంగా సర్వ సాముద్రిక లక్షణములతో కూడిన సులక్షణ సంపన్న దేహంగా మారిందండి. సువర్ణమయమైన ఛాయలతో శోభించాడు.